ప్రార్థిద్దాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం ప్రభు. గడిచిన దినంలో నీవు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, మరి మరొక మాసంలోనికి ప్రవేశించడానికి మీరు మాకు కృప చూపిస్తున్నారు. ఈ నవంబర్ మాసం అంతా కూడా మమ్మల్ని కాపాడారు, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం నాయన. మా జీవితాలు మీ దృష్టి ఎదుట అంగీకార యోగ్యముగా ఉంచమని అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, మేము నీ నామానికి మహిమ తెచ్చేటువంటి బిడలముగా ఉండడానికి సహాయం చేయండి. నీ నామానికి ఘనత తెచ్చే బిడలముగా ఉండినట్లు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయము నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యం కొరకై మమ్మల్ని సిద్ధపరచమని, మా ద్వారా ఘనత మహిమ ప్రభావమును పొందమని, ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటూ మా ప్రియుడును మా రక్షకుడును నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అతి నీతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కొంతకాలంగా మనం అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక 9:10 నుంచి చదువుకుందాం. తొమ్మిదో అధ్యాయం 10 నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగనట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించుచు. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి వారి మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు. మిమ్మను చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ 9 పౌలు ఏ అంశమును గురించి మాట్లాడుతున్నాడో మనకందరికి కూడా తెలుసు. గత వారంలో ఆ ముందుటి వచనాలే మనం ధ్యానం చేశాం. 1-5 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యను గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుల కొరకైన పరిచర్య అన్నప్పుడు ఇతర సంఘముల్లో బలహీనముగా అనారోగ్యముతో కష్టముతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి కొంచెం బలముగా ఉన్నటువంటి సంఘము సహాయము అందించుట, ప్రత్యేకంగా మాసిదోనియా కొరింథి ప్రాంతాల సంఘముల నుంచి యెరూషలేములో మరి అక్కరగల ఉన్నటువంటి సంఘమునకు సహాయమును అందించుటను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత 6-15 వరకు ఉన్నటువంటి భాగంలో ధారాళముగా వారు విత్తినటువంటి దాన్ని బట్టి పౌలు వారిని అభినందిస్తూ ఉన్నాడు. విత్తమని ధారాళముగా విత్తమని వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మీ గురించి నేను ఆల్రెడీ గొప్పగా మాసిదోనియా సంఘములు ఎదుట నేను చెప్పాను. కాబట్టి మీరిచ్చేది ధారాళముగా ఇవ్వండి. మీరు పిసిదినతనముగా మీరు ఇస్తే దాన్ని బట్టి మాసిదోనియా సంఘస్థుల ఎదుట ఒకవేళ మీరు తక్కువ అవుతారేమో అన్నట్లుగా పౌలు ఇవ్వడం గురించి ప్రోత్సహిస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ మెయిన్ కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పౌలు ఇవ్వమని ప్రోత్సహిస్తున్నాడు. ఎవరిని ప్రోత్సహిస్తున్నాడు? సంఘమును ప్రోత్సహిస్తున్నాడు. ఎవరికి ఇవ్వమని ప్రోత్సహిస్తున్నాడు? మరొక సంఘమునకు, అంటే యెరూషలేములో ఉన్నటువంటి సంఘం. ఎందుకు యెరూషలేములో ఉన్నటువంటి సంఘమునికి ఇవ్వమని అంటున్నాడు? యెరూషలేములో ఉన్నటువంటి సంఘము పేదరికంలో ఉంది కాబట్టి, అవసరతలో ఉంది కాబట్టి ఇవ్వమంటున్నాడు. ఇది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఇస్తున్నాము కానీ మరలా బడాబడా సంఘాలకే ఇస్తున్నాము. బడాబడా సంఘాలకే ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకంటే అక్కడ మన పేరు చదువుతారు, అక్కడ మన పేరు నోటీస్ బోర్డులో పెడతారు, అక్కడ మనల్ని అభినందిస్తారు. అదేనా ఒక చిన్న సంఘానికి అవసరతలో ఉన్నా సరే, మనం చాలా సందర్భాల్లో ఇచ్చిన తరువాత కూడా ఘనతను కోరుకుంటాం. కానీ ఆ ఘనత దేవుని దగ్గర నుంచి రావాలి, కానీ మనుషుల దగ్గర నుంచి కాదు. మనుషుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఘనత కొద్ది సమయం మాత్రమే, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఘనత అది శాశ్వతమైనటువంటిది. సో ఈ రీతిగా పౌలు ఇవ్వడం గురించి మాట్లాడుతూ, కొంచెముగా విత్తువారు కొంచెముగా పంట కోస్తారు, సమృద్ధిగా విత్తువారు సమృద్ధిగా పంట కోస్తారని మాట్లాడడం. గత వారంలో ఈ వచన భాగాల్ని మనం మరొక విధానంతో కూడా మనం ధ్యానం చేసుకున్నాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. ఇది మనం వాస్తవానికి ఆర్థిక పరమైనటువంటి విషయాలు చర్చించడానికి మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. నువ్వు కొంచెంగా ఇస్తే దేవుడు నీకు కొంచెం ఇస్తాడు, నువ్వు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తాడు, దేవుడు నీకు 100 రూపాయలు ఇస్తే దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తాడు. అయితే గత వారం మనం ఏమని ధ్యానం చేసుకున్నామంటే, అలాగే ఎందుకు తీసుకోవాలి, మనం ఇంకొక విధానంలో కూడా తీసుకోవచ్చుగా. నువ్వు కొంచెంగా క్షమిస్తే దేవుడు నిన్ను, నువ్వు నీ పొరుగు వారిని క్షమించే కొలతను బట్టి ప్రభువు నిన్ను క్షమించేటువంటి కొలత కూడా అది నియమించబడుతుంది. సో కాబట్టి సమృద్ధిగా క్షమించుదాం, సమృద్ధిగా క్షమించబడదాం, సమృద్ధిగా దయను చూపిద్దాం, సమృద్ధిగా దయను పొందుకుందాం, సమృద్ధిగా కనికరమును చూపుదాం, సమృద్ధిగా కనికరమును పొందుకుందాం. సో ఈ రీతిగా కూడా మనం అప్లై చేసుకోవచ్చు కదా అని గత వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. సో క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు 10వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి, దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణాధార్యము భాగ్యము గల వారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందించుచు. దేవుడు విత్తనమును ఆహారమును రెండింటినీ అనుగ్రహిస్తాడు. సమస్తము దేవుని కృప నుండే మనకి అనుగ్రహించబడుతుంది. మనం ఇతరులకు ఎంత ఇస్తామో దేవుడు పూర్ణౌదార్య భాగ్యము గలవారు అగినట్లు మన నీతి ఫలములను వృద్ధి పొందిస్తాడు. మరో విధంగా చెప్పాలంటే, మనము ఇతరులకు ఇచ్చినప్పుడు దేవుడు తిరిగి లోక సంబంధమైన ఆత్మ సంబంధమైన దీవెనలను మనకు అనుగ్రహిస్తాడు. దేవుని శక్తి ఎంత గొప్పదో మనం ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకోవాలి. ఒక చిన్న విత్తనము నుండి దేవుడు ఒక గొప్ప వృక్షమును తీసుకొని రాగలడు. ఒక చిన్న విత్తనము నుండి దేవుడు మహావృక్షమును తీసుకొని వచ్చి అందులో నుంచి ఎన్నో ఫలములను కూడా తీసుకొని రాగలడు. దేవునికి ఆ శక్తి ఉంది. అయితే ఆ విత్తనము మన యొద్ద నుండి వెళ్లిపోవునట్లు చేయాలి. దాన్ని భూమిలో నాటాలి. విత్తనాన్ని మనం చేతిలో పట్టుకుంటే కుదరదు కదా. ఆ విత్తనము మహావృక్షం అవ్వాలంటే, అది ఫలములను ఫలించాలంటే మన చేతిలో నుంచి దాన్ని విడిచిపెట్టాలి, భూమిలో నాటాలి. భూమిలో అంటే ఎక్కడ పడితే అక్కడ నాటితే సరిపోతుందా? ముళ్ళ పొదల్లో నాటితే ఫలాలు వస్తాయా? రాళ్ల మధ్యలో నాటితే ఫలాలు వస్తాయా? లేదు కదా. మంచి నేలను చూసుకొని, అవసరమైన నేలను చూసుకొని అక్కడ మనం నాటితే అప్పుడు అది మనకి ఫలాలనిస్తుంది. అది పెద్ద చెట్టు అవుతుంది, దాని నుండి ఫలాలు వస్తుంది. అంతేకాని ఆ విత్తనాన్ని మనం జోబులో పెట్టుకుంటేనో, మన చేతిలో పెట్టుకుంటేనో, లేకపోతే రాళ్ల పొదల్లోనో, ముండ్ల పొదల్లో అంటే అనవసరమైన చోట నువ్వు విత్తితే ప్రయోజనము లేదు. అవసరమైన చోట విత్తండి. నేను గత వారం ఇదే విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. పండక్కి మనం అన్నీ చేసుకుంటాము, వీటన్నిటినీ కూడా మనం ఇతరులకు పంచుతాము, కానీ ఎవరికి ఇస్తామంటే వాళ్ళు ధనవంతులు అయి ఉంటారు, మనకంటే ఉన్నతమైనటువంటి వాళ్ళు అయి ఉంటారు, మరలా వాళ్ళ పండగలకి మనకు తిరిగి ఇవ్వగలిగిన వాళ్ళు అయి ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు విత్తితే ప్రయోజనము లేదు. ఈరోజు నువ్వు వాళ్ళకి ఇచ్చావు, రేపు పండక్కి వాళ్ళకి తిరిగి ఇచ్చేశారు, అయిపోయింది, చెల్లి అయిపోయింది. అది రాతి నేలను పడినటువంటి విత్తనాలే, దానివల్ల నీకు ఫలాలు రావు. ఎవరు నీకు తిరిగి ఇవ్వలేరో వారికి ఇవ్వండి, అక్కడ నాటండి. నిజముగా అత్యవసరత కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఐడెంటిఫై చేయండి, వాళ్ళకి సహాయాన్ని అందించండి. అది మంచి నేలను పడిన విత్తనాలు, అవి ఖచ్చితంగా మీకు ఫలాలను తీసుకొనొస్తాయి. అవి ఖచ్చితంగా మీకు ఫలాలను తీసుకొనొస్తాయి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈవెన్ మనం సహాయం చేసేటప్పుడు కూడా సహాయాన్ని పొందుకోవడానికి ఎదుటివాడు అర్హత కలిగిన వాడా లేదా అని కూడా గమనించాలి. నా మట్టుకు నేను ఒకవేళ అడుక్కునే వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను ఫస్ట్ వాళ్ళని చూస్తాను. వారికి రెండు చేతులు రెండు కాళ్ళు బాగున్నాయా, వయసులో ఉన్నాడా, ఇవి చూస్తాను నేను. మొట్టమొదటి ప్రాధాన్యత పండు వృద్ధులు ఉంటారు వాళ్ళకి ఇస్తా, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఈ వయసులో పని చేసుకోలేరు, ఈ వయసులో వెళ్ళి వాళ్ళు పని చేసుకోలేరు. ఆ తర్వాత కాళ్ళు చేతులు లేని వాళ్ళు, అయితే అవిటి వాళ్ళు గొడ్డి వాళ్ళు ఉంటే వారికి కూడా హృదయపూర్వకంగా నేను ఏదో నాకున్న దాంట్లో సహాయం చేస్తా. ఆ తర్వాత ఇంక అన్నీ బాగున్న వాళ్ళు ఎవరైనా వస్తే నేను అస్సలు కూడా వాళ్ళకి ఏమీ సహాయం చేయను. తర్వాత చిన్నపిల్లలు వస్తుంటారు చాలా మంది, ఆ చిన్నపిల్లలు చెడితే మనం చాలాసార్లు జాలి పడతాం, కానీ వాళ్ళ వెనకాల చాలా పెద్ద మాఫియా ఉంటది. ఆ విషయం మనకు తెలియదు. మనం ఆ చిన్నపిల్లని చూసి జాలి పడి మనం వాడికి ఇస్తామే గాని, వాడు తీసుకెళ్లి మళ్ళీ ఇంకొకరి చేతుల్లో పెట్టాలి. ఇది అందరికీ తెలిసిన సత్యమే, కానీ దీన్ని ఎవరు ఆపలేకపోవడం అనేటువంటిది మరి దౌర్భాగ్యమైనటువంటి విషయం కూడా. సో క్రీస్తునందు పిల్లలు, అందుకోసం పిల్లలు ఎవరైనా వచ్చారనుకున్న ఒక మాట చెప్తాను, అరే నేను డబ్బులు ఉన్నా గానీ నీకెవరు లేకపోతే నిజంగా చెప్పు, నేను తీసుకుని వెళ్ళి నేను హాస్టల్లో పెట్టించి, నేను చదివించి, నీకు మంచి బట్టలు తీసిచ్చి, నీకు మంచి భవిష్యత్తు ఇస్తాను రా అని పిలుస్తా. ఒక్కడు కూడా రాడు. అలా పిలిస్తే రారు వాళ్ళు. వారికి మంచి భవిష్యత్తు ఇస్తాను రా అన్నా గాని, నేను చదివిస్తాను రా అని చెప్పినా గాని, నో, ఫలితం ఉండదు అక్కడ. సో మనం సహాయం చేసేటప్పుడు కూడా ఎవరు అర్హత కలిగిన వాళ్ళో అని మనం చూడాలి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో వారు మరీ పండుద్ధులు కాకపోయినా కొంచెం వృద్ధులైతే వాళ్ళకి ఒక మాట చెప్తాను, అమ్మా నేను డబ్బులు ఇవ్వను గాని, అయ్యా నేను డబ్బులు ఇవ్వను గాని నీకేం కావాలో చెప్పు, తినిపిస్తా, అన్నం భోజనం పెట్టించమంటావా లేకపోతే టిఫిన్ పెట్టించమంటావా, వాళ్ళని దగ్గరుండి ఓపిక్గా తీసుకుని వెళ్ళి అన్నం పెట్టిస్తాను లేకపోతే టిఫిన్ పెట్టిస్తాను, కడుపు నిండా తినండి, దానికి డబ్బులు నేను పే చేస్తానంటాను. యామ్ ఐ నాట్ ఫుల్? నేను పిచ్చోడిని కాదా? ఎందుకు ఇస్తే 5 రూపాయలతో పోతుంది, కానీ నేను వానికి భోజనానికి తీసుకుని వెళ్తే 50 రూపాయలు ఖర్చు అవుతుంది.
అరే 5 రూపాయలు ఇచ్చి పంపించేయడానికి, కూర్చోబెట్టుకుని 50 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఎంత మూర్ఖుణ్ణి నేను కదండి. కానీ క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నేను వానికి ఇచ్చే 5 రూపాయల కంటే ఆ పూట వాడిని నేను కడుపు నింపగలిగితే, అంటే ఆ డబ్బులు వ్యర్థం కాకుండా వాని ఆ కడుపు నింపగలిగితే అది మంచిది అనేటువంటిది నా ఆలోచన, నా అభిప్రాయం. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మంచి చోట విత్తనాలు విత్తండి. మనము విత్తనాన్ని విత్తినప్పుడు ఆ విత్తనము తినుటకు ఆహారం అవ్వాలంటే దేవుని దయ కావాల్సిందే, దేవుని కృప కావాల్సిందే. దేవుడు మనం విత్తనాలను విత్తినప్పుడు ఎందుకు విస్తరింపజేస్తున్నాడు? మనం ఔదార్యము గలవారమగనట్లు, అంటే మనం పొందుకున్న దాంట్లో నుంచి ఇతరులకు సహాయం చేయగలగాలి. నువ్వు సమృద్ధిగా ఆశీర్వదించబడుతున్నావంటే నువ్వు సమృద్ధిగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో నువ్వు ముందుండాలని దాని అర్థం. నువ్వు సమృద్ధిగా కూర్చుకోమని కాదు, సమృద్ధిగా నువ్వు కూర్చుకోమని కాదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఎంత ఇస్తే అంతను నువ్వు తిరిగి ఇవ్వడానికి, ఇతరులకి అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడం అటువంటిది నేర్చుకోవలసి ఉన్నది. నేను గొప్ప కోసం చెప్పడం లేదు, బట్ అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అంటే బహుశా మీలో ఎవరికైనా అది ఒక ప్రోత్సాహకరంగా ఉంటుందేమోనని. మొన్నటి దినాన మా ఇంటికి ఒక అధికారి వచ్చాడు. ఆయన నాకు కొంత నగదును నా చేతిలో పెట్టి, ఆయన పండక్కి నువ్వు నీ భార్య నీ బిడలు మీరు కొత్త బట్టలు కొనుక్కోండి అని చెప్పి నా చేతిలో పెట్టాడు. నేను వెంటనే నా భార్యతో మాట్లాడి నేను ఎలాగో పండక్కి కొత్త బట్టలు కొనుక్కోను, నేను వేసుకోను, నీకు తెలుసు నా పాత బట్టలే, సో ఈసారికి నువ్వు కూడా సర్దుకో, ఓ పని చేద్దాం, ఇంత పెద్ద నగదు మన చేతుల్లో పెట్టుకోవడం కంటే ఇప్పుడు మనం ఈ అనాథాశ్రమం ఉండేటువంటి పిల్లలకి, లేకపోతే మన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, మన దగ్గర పనిచేస్తున్న టీం ఉన్నారు వాళ్ళందరికీ మనం ఏదైనా బట్టలు తీసిద్దాము అని చెప్పినప్పుడు తను కూడా అంగీకరించింది. మాకిచ్చినటువంటి నగదును మేము తీసుకుని వెళ్ళి దాదాపు మా దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక 10 మందికి మా 4 ఇచ్చాడు ఆయన బట్టలు కొనుక్కోమని. ఈ 4 ఇచ్చిన బట్టలతో మేము 10 మందికి పేదవాళ్ళకి బట్టలు చీనిపోయిన అట్లా వేసుకునేటట్టు వాళ్ళకి కొత్త బట్టలు మేము తీసివచ్చడం జరిగింది. వాళ్ళనే టౌన్కి తీసుకుని వెళ్ళి వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని చెప్పి. వాళ్ళ సంతోషానికి అవధుల్లే. క్రీస్తునందు ప్రభువు దేవుడారా, మేము ఇంటికి వచ్చేసిన తర్వాత నా చిన్న కూతురు అంటుంది, మా డాడీకి వాళ్ళంటే నే ప్రేమ, నేనంటే మేమంటే అస్సలు ప్రేమ లేదు ఆయనకి. అది చూడు, ఆ అనాథాశ్రమం పిల్లలకి ఎన్ని బహుమతులు తెచ్చాడు, మా కోసం ఎప్పుడైనా తెచ్చాడా? వాళ్ళ కోసం చూడు ఎన్ని బట్టలు తెచ్చాడు, మా కోసం ఎప్పుడు దాడినా, మేమంటే ఆయనకి ప్రేమే లేదు అని 1-3 సార్లు మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ చెప్తుందంట, మమ్మీ డాడీకి మేమంటే అస్సలు ప్రేమ లేదు మమ్మీ, మాకు మాత్రం ఏమి తీసిడు మమ్మీ, వాళ్ళకు చూడు మమ్మీ ఎన్ని బాక్సులు నేను తెచ్చింది ఏంటి, ఈ మిగిలిన పిల్లలందరికి కూడా జామెట్రీ బాక్సులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, కొన్ని ఆడుకునే ఐటమ్స్ ఎన్ని తెచ్చాను నేను ఈ అప్పర్ బేకేలీ దీవిలో వాళ్ళందరి కోసం అన్ని తెచ్చి రూమ్ లో పెట్టి పెకింగ్ చేస్తా ఉంటే అవి చూసిన దగ్గర నుంచి నా చిన్న కూతురు బాధ కాదు, అరే వాళ్ళ కోసం ఇన్ని తెచ్చాడే, మా కోసం ఎప్పుడు తేడే, నా కోసం ఎప్పుడు తేలేదే, నాకు ఇవ్వలేదు. ఆమె వస్తుంది, డాడీ నాకు ఇది కావాలి, నేను ఇది తీసుకుంటాను, ఐ వరకు అది పెట్టదు వాళ్ళ కోసం అది అని అంటాను. అంటే ఛీ నీకు మేమంటే ప్రేమే లేదు అని చెప్పి మళ్ళీ కఠినంగా వెళ్ళిపోతుంది. సో క్రీస్తు రందు ప్రేమ దేవుడిలారా, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పండగ క్రిస్మస్ అంటే మనం కొనుక్కొని మనం తిని మనం సెలబ్రేట్ చేసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే ఇవ్వడం, షేరింగ్. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి మనకు బహుమానముగా ఇచ్చాడు. ఆయన ప్రేమను పొందుకున్నటువంటి మనము అదే ప్రేమను ఇతరులకు మాటల ద్వారా కాకుండా క్రియల ద్వారా చూపించడం, క్రియల ద్వారా వారితో పంచుకోవడం, అది అర్థవంతమైనటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే. నువ్వు కొత్త బట్టలు కొనుక్కోవడం కాదు, లేనివానికి ఇంకొకరికి కొత్త బట్టలు కొనివ్వడం. సో అందుకోసమే మనం విత్తనం విత్తినప్పుడు దేవుడు తినడానికి దాన్ని ఆహారంగా దయచేస్తున్నాడు, ఆ విత్తనమును దయచేసి విస్తరింపజేస్తున్నాడు. ఎందుకంటే మనము ప్రతి విషయంలో ఔదార్యము కలిగినట్టు, అది కూడా పూర్ణ అంటే సంపూర్ణమైనటువంటి ఔదార్యము గలవారు మగునట్లు, మన నీతి ఫలములు అభివృద్ధి పొందినట్లు. అంటే నువ్వు కష్టపడి నువ్వు వ్యాపారం చేస్తున్నావు, పని చేస్తున్నావు, అవి మంచి ఫలాల్ని తీసుకొని వచ్చే విధంగా, అది మంచి వ్యాపార లాభాలని తీసుకొని వచ్చే విధంగా ఎవరు చేస్తున్నారంటే ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ డూయింగ్. ఆయన ఎందుకు చేస్తున్నాడంటే ఇతరులకు మనము సహాయం చేసేటువంటి విషయంలో మనం ముందుండాలి అని. సో క్రీస్తునందు ప్రియమైన దేవుడిలారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 12వ వచనం చదువుతున్నాను. ఏలయనగా ఈ సేవను గూర్చి పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలగజేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుల స్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఇతరులు మనకిచ్చిన బహుమానములకు మనము ఇతర ప్రజలకు కృతజ్ఞతలు తెలపడము అవసరము. వారి బహుమానాలను బట్టి, వారి దాతృత్వమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మరింత అవసరం. ఎందుకంటే దాతృత్వమంతా దేవుని కృప నుండే పుడుతుంది. దేవుని విత్తనమును, దాని పంటను, ఔదార్యమును అనుగ్రహిస్తాడు. సో ఇక్కడ మనము ఇవ్వడము ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, ముందు నీకు థ్యాంక్స్ చెప్తారు, తర్వాత వాళ్ళు దేవునికి కూడా థ్యాంక్స్ చెప్తారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. క్రీస్తునందు ప్రేమ బిడ్డారా, ఇప్పుడు ఒక అన్యులకి సహాయం చేసావు అనుకోండి, నేను ఎప్పుడైనా అన్యులకి సహాయం చేస్తే ఒకటే మాట చెప్తాను, అన్యులకి ఎవరికైనా సహాయం చేసినా గానీ, బ్రదర్ ఇప్పుడు నువ్వు ఎవరికి థ్యాంక్స్ చెప్తావు అన్న, నీకే అన్నా. నో, నేను కాదు నీకు ఇచ్చింది, దేవుడు నీకు ఇచ్చాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎవరికి కూడా నేను ఇచ్చానని చెప్పదు, ఎవరైనా అడిగితే ఏసై ఇచ్చాడని చెప్పు. నువ్వు నాకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పావు అనుకో, అప్పుడు నువ్వు నాకు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి, నువ్వు నాకు బానిస, నా దగ్గర బానిసలాగా ఉండాలి. నో, నువ్వు యజమానులాగే ఉండు. నేను నా కేర్ మిషన్ నుంచి ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసినా గాని మేము ఒకటే చెప్తాను నేను, నెవర్ సే థ్యాంక్స్ టు కేర్ మిషన్ బట్ సే థ్యాంక్స్ టు జీసస్. ఏసయ్యకు కృతజ్ఞత కలిగి ఉండు, కేర్ మిషన్ కి కాదు, కేర్ మిషన్ కి కాదు, ఏసైకి కృతజ్ఞత కలిగి ఉండు. మేమెవరమో, విఆర్ జస్ట్ ఎ పోస్ట్ మ్యాన్, సెండర్ ఆయన, రిసీవర్ మీరు, మధ్యలో మేము పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ కి ఒక మాట ఓన్లీ థ్యాంక్స్ అని చెప్తే సరిపోతుంది, కానీ మాకు కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అవసరం లేదు. పంపించిన ఆయన సెండర్ ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండండి. నేను అంటాను, ప్రతి ఆర్గనైజేషన్ మస్ట్ లెర్న్ దిస్. ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మనం ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు కృతజ్ఞత కలిగి ఉండాలని మనం కోరుకుంటాం. నో నో, అది రైట్ కాదు. నువ్వు ఎలా ఇచ్చావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేనే పరీక్షించుకుంటున్నాను, నాకు నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు అలాగే అనుకుంటాను, ఎందుకంటే నాకు మావిడికి మధ్యలో అప్పుడప్పుడు ఇలాంటి డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ వ్యక్తికి అంత సహాయం చేశాం కదా, కనీసం ఇప్పుడన్నా ఆ వ్యక్తి మనకి కృతజ్ఞత కలిగి ఉంటాడు లేదా. నేను అంటాను, మనకెందుకు కృతజ్ఞత కలిగి, అసలు మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? మనం ఇచ్చాం, మనమేమన్నా మన పాకెట్లో నుంచి ఇచ్చావా? నువ్వేమన్నా నువ్వు ఉద్యోగం చేసి నీ సంపాదన చేసి నువ్వు ఇచ్చావా? లేదు. 10 మంది అక్కడి నుంచి ఆంధ్ర నుంచి మనకు పంపిస్తే మనం మనకిచ్చిన దాంట్లో నుంచి మనం వాళ్ళకి కొంచెం ఇచ్చామంతే. సో ఇక్కడ మనం ఇచ్చింది ఏమీ లే, సెండర్స్ వేరే వాళ్ళు ఉన్నారు, రిసీవర్స్ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, మనం మధ్యలో పనిచేసామంతే. ఈ మధ్యలో మనల్ని వాడుకున్నందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. వాళ్ళు దేవునికి కృతజ్ఞతలై ఉండాలి, మనకి కాదు, మనకి కాదు. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకని, దేవుడు నాకు దయచేస్తేనే కదా నేను కూడా ఇంకొకరికి ఇవ్వగలను. దేవుడు నాకు ఇవ్వకపోతే, దేవుడు నాకు ఇవ్వకుండా బిగబట్టేస్తే, హౌ కెన్ ఐ గివ్ టు అదర్స్? మా దగ్గర ఏం లేదు, అది నేను కష్టపడి సంపాదించిన, దేవుడు నాకు కృపిస్తేనే ఆ కష్టపడి నేను సంపాదించగలను. దేవుని కృప లేకపోతే నేనేమి చేయలేను. సో ఇక్కడ రిసీవర్ గా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వాట్ ఎవర్ యూ రిసీవ్, నువ్వు ఏం పొందుకున్నా అది ఎంత చిన్నదైనా సరే, యూ మస్ట్ గివ్ థ్యాంక్స్ టు గాడ్, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మనం నేర్చుకోవాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకోవాలి. ఏలయనగా ఈ సేవను, ఈ సేవ ఇక్కడ సేవ అంటే సేవ అన్నా గానీ పరిచర్య గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఏలయనగా ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు, పరిశుద్ధుల అంటే ఇక్కడ సంఘం గురించి మాట్లాడుతున్నాడు, అంటే యెరూషలేము సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు, అంటే అక్కరలకు అంటే అవసరత, నీడ్, అది ఇంపార్టెంట్, నీడ్, అక్కరలకు సహాయము కలుగజేయటం మాత్రము కాకుండా అనేకులు, అంటే ఎవరైతే పొందుకున్నారో వారు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా కూడా ఈ పరిచర్య విస్తరిస్తుంది. జస్ట్ మనం ఇచ్చేయడం ద్వారా మాత్రమే కాలా, మనం ఇచ్చేసిన తర్వాత వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు చూసావా, అది కూడా పరిచర్యలో భాగమే, అది కూడా సేవలో భాగమే అని అంటున్నాడు పౌలు. 13వ వచనం గమనించినట్లయితే, ఇలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు చేతను, వారి విషయమును అన్నయ్య విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచుచున్నారు. ఈ పరిచర్య అంటే కానుక ద్వారా కొరింథీయులు సువార్త ఒప్పుకోలుతో పాటు విధేయతను చూపిస్తున్నారన్న దానికి రుజువు చూపిస్తున్నారు. అంటే ఈ రీతిగా అవసరతలో ఉన్నటువంటి సంఘమును జ్ఞాపకం చేసుకుంటూ వారు కానుక ఇవ్వడము ద్వారా సువార్త ఒప్పుకోలుతో పాటు విధేయతను చూపిస్తున్నారన్న దానికి అది రుజువు. అంటే యు హ్యావ్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, యేసుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించావు, అక్కడతో అయిపోయిందా? లేదు. నెక్స్ట్ ఇక మీదటి నుంచి యు బిలాంగ్స్ టు హిమ్, నువ్వు ఆయనకి సంబంధించిన వాడవు, ఆయన చేత నువ్వు కొనబడినటువంటి వాడు కాబట్టి నువ్వు ఇక మీదట ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నువ్వు విశ్వాస జీవితంలో నువ్వు ముందుకు ప్రయాణం చెయ్యాలి. సో అవసరతలో ఉన్న వారిని, అక్కడలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేయడం అనేటువంటిది కూడా నువ్వు దేవుని వాక్యమునకు విధేయత చూపిస్తున్నావు, విధేయత చూపిస్తున్నావు. క్రీస్తునందు ప్రేమటడు దేవుని బిడ్డలారా, సహాయం చేయడం, ఇవ్వడం, షేరింగ్ అనేటువంటిది క్రైస్తవునికి అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, క్రియల మూలముగా ఒకడు రక్షణ పొందుకోలేడు. నువ్వు చేస్తున్నటువంటి మంచి క్రియల వలన నీకు రక్షణ రాదు, రక్షణ కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే వస్తుంది. అయితే నువ్వు రక్షించబడిన తర్వాత ఈ నీతి క్రియలు నువ్వు చేయవలసి ఉన్నది. నువ్వు క్రియలు చేయడం ద్వారా నీకు రక్షణ రాదు, కానీ రక్షించబడిన తర్వాత మాత్రం ఈ క్రియలు నువ్వు చేయవలసిందే. ఇది బాధ్యత, ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, క్రైస్తవుని రెస్పాన్సిబిలిటీ. ఎందుకని ప్రభు అన్నాడు, దెర్ ఆర్ టూ మేజర్ కమాండ్మెంట్స్, రెండు ప్రధానమైన ఆజ్ఞలు. మొదటిది ఏంటి? లవ్ యువర్ గాడ్. రెండవది ఏంటి? లవ్ యువర్ నేబర్. ఎవరు మన పొరుగువాడు? హూ ఈజ్ ఇన్ నీడ్, అవసరతలో ఉన్నటువంటి వాడు మన పొరుగువాడు. సో ప్రధానమైనటువంటి ఆజ్ఞల్లో ఉన్నటువంటివి ఈ రెండే. ఒకడు వచ్చాడు, ప్రభువా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నేను ఏం చేయాలి చెప్పను అన్నాడు. ముందు దేవుడు కొన్ని ఆజ్ఞలు చెప్పాడు, ఓ ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడేమన్నాడు అంటే, నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి, అంటే హూ ఈజ్ ఇన్ నీడ్, అవసరతలో ఉన్న వారికి ఇచ్చి అప్పుడు చిన్ను వెంబడించమన్నాడు. అది వానికి మనసు నొచ్చుకుంది. నేను కష్టపడి ఇంత సంపాదించి తీసుకెళ్లి వాడు ఎవడుకో ఇవ్వాలా? అంటే హీ ఫెయిల్ టు లవ్ హిస్ నేబర్. దేవుణ్ణి ప్రేమించే విషయం ప్రభువా చిన్నప్పటి నుంచే నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని అన్నాడే, కాని ఇక్కడ పక్కనటువంటి పొరుగువాడిని ప్రేమించలేకపోయాడు. దేవుడు అంటాడు, నీ కంటికి కనబడుతున్నటువంటి సహోదరుని ప్రేమించకుండా కంటికి కనబడనటువంటి దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావనంటే అది అబద్ధం, దట్ ఈస్ లై. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు ఏంటంటే నీ పొరుగువాణ్ణి నువ్వు ప్రేమించాలి. నీ పొరుగువాణ్ణి నువ్వు ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే కుదరదు, కుదరదు. క్రీస్తునందు ప్రేమించాలి. మరి ప్రేమించడం అంటే ప్రేమ అనేటువంటిది నామవాచకం కాదు, ప్రేమ అనేటువంటిది క్రియ. అంటే నువ్వు క్రియల్లో చూపించాలి, నువ్వు క్రియల్లో చూపించాలి. అందుకోసమే యేసయ్య మనకి ఒక మంచి ఉదాహరణ చెప్పాడు, మంచి సమరయుడు స్టోరీ గుర్తుంది కదా. మంచి సమరయుడు స్టోరీలో ఒక బాటసారి వెళ్తూ అతడు దొంగల బారిన పడి అతడు రక్తం కక్కుతూ గాయములు పొంది రక్తం కారుతూ దాహంతో అల్లాడిపోతూ ఆ రోడ్డు మీద పడుంటే ముందు ఎవరొచ్చారండి? యాజకుడు వచ్చాడు. యాజకుడు దేవుని సన్నిధిలో నిత్యము ఉండేటువంటి వాడు, దేవుని వాక్యమును పరిపూర్ణముగా తెలిసినటువంటి వాడు, దేవుని వాక్యమును ఇతరులకు చెప్పుచున్నటువంటి వాడు. తాను వాక్యాన్నైతే చక్కగా పఠనం చేశాడు గాని దాన్ని అన్వయించుకునేటువంటి విషయంలో విఫలమైపోయాడు. ప్రేమను పంచేటువంటి విషయంలో, అవసరతలు ఉన్నటువంటి వాడిని పట్టించుకునేటువంటి విషయంలో విఫలమైపోయాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేవీయుడు వచ్చాడు. ఇతడు కూడా దేవుని వాక్యమును ధర్మశాస్త్రమును క్షుణ్ణముగా తెలిసినటువంటి వాడు, దేవుని సన్నిధిలో ఉండేటువంటి వాడు. అతడు కూడా వచ్చి చూచి మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమరయుడు వచ్చాడు. క్రీస్తునందు ప్రేమిందుల వై ఎందుకు యేసయ్య సమరయుడు అని హైలైట్ చేశారు తెలుసా? ఈ యూదులందరూ కూడా, ఈ సద్దుకాయులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీళ్ళందరూ కూడా ఈ సమరయులని వెలివేసి వాళ్ళని పక్కన పెట్టేశారు, వాళ్ళని పక్కన పెట్టేశారు. అందుకోసమే యేసయ్య సమరయుడు అనే పదాన్ని తీసుకొని వచ్చి చెప్పడం ద్వారా ఎన్నిటికేం చెప్పంటే, అరే నాయన మీరు సమరయులు వేస్ట్ అని చెప్పి మీరు పక్కన పెట్టేశారు, కానీ మీకంటే వాళ్ళే బెస్ట్ అని అన్నాడు. అస్సలు ఇది వాళ్ళకి ఇంకా ఒళ్ళు మండిచ్చుంటది. ఎందుకంటే అసలు అక్కడ సమరయుడు పేరు ఉపయోగించకుండా యేసయ్య వేరేకి ఏ పేరు ఉపయోగించినా గాని ఓకే, గాని అక్కడ వాళ్ళను ఉద్దేశిస్తూ ప్రధాన యాజకుని లేవీయుడిని గురించి కాన్సెప్ట్ చెప్తూ ఈ మధ్యలోనికి సమరయుడిని తీసుకొని వచ్చి వాడిని హైలైట్ చేశాడే, ఎంత అన్యాయం ఇది. అంటే వాళ్ళ దృష్టిలో క్రీస్తునందు ప్రేమిందుడారా, వీడు మంచి సమరయుడు అని వచ్చింది దీనికి పేరు. మంచి అనే దేని బట్టి వచ్చింది? అది వాడి ఇంటి పేరు కాదు, మంచి అనేటువంటిది వాడు చేసిన పనిని బట్టి వచ్చింది. కింద పడి ఉన్నటువంటి వాడు ఎవరు అని వాడు చూడలేదు. వాడు చూచింది ఒక్కటే, ఇతడు అవసరతలో ఉన్నవాడు, హీఈస్ ఇన్ నీడ్. సో అవసరతలో ఉన్నవానికి సహాయం చేయడమే, పొరుగువానికి సహాయం చేయడం. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అంటే అది కేవలం మాటలతో చెప్తే సరిపోదు, దాన్ని క్రియల్లో చేసి చూపించాలి. అది కూడా పరిచర్యలో భాగమే, దేవుని ఆజ్ఞకు లోబడ్డంలో అది భాగమే. మనం విత్తనం విత్తడంలో, రేపు ఫలాలు కోయబోయేటువంటి దాంట్లో కూడా అది భాగమే. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను నెల్లూరులో ఉన్నప్పుడు సంఘ కాపరి పరిచర్య చేస్తున్నప్పుడు ఒకరోజు చెప్పాను కదా, నా బెస్ట్ ఫ్రెండ్ తను నెల్లూరు రామచంద్రరెడ్డి హాస్పిటల్లో ఉంటాడు, నెల్లూరులో విఆర్సీ సెంటర్ అని ఒకటి ఉంటుంది. నేను ఆ మార్గం గుండా హాస్పిటల్కి బయలుదేరి వెళ్తా ఉన్నా. వెళ్తున్నటువంటి సమయంలో రోడ్డు మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆ వ్యక్తి కాలంతా కూడా కుళ్ళిపోయింది, పస్ కారుతా ఉంది, బ్లడ్ కారుతా ఉంది. ఒక మాటతో చెప్పాలంటే అది పుచ్చిపోయింది అనుకోండి, పుచ్చిపోయింది. ఒళ్ళంతా మురికి బట్టలు, వాసన, ఎన్ని రోజులైందో స్నానం చేసి, అసలు మురికి గుంటలో ఒకటికి 10 సార్లు ముంచి లేపితే ఎలా ఉంటుందో అలా ఉంటాడు, అలా ఉంది, అంత దుర్వాసన వస్తాం. సో నేను అతన్ని అటు చూసి దాటుకుంటూ వెళ్తున్నాను. వేరొక వ్యక్తి బైక్ లో వెళ్తూ బై మిస్టేక్ ఆ పుచ్చిపోయినటువంటి కాలు మీద బండెక్కిచ్చేశాడు. ఎక్కిచ్చేసి అతను ఆపకుండా వెళ్ళిపోయాడు. ఇక చూడండి ఇతడు రోడ్డు మీద పడి వెలవెల్లాడిపోతున్నాడు, కొట్టకలాడుతా ఉన్నాడు. నేను దాన్ని చూశాను, అయ్యో అని అనిపించింది. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత నా మనస్సాక్షి నన్ను గద్దించిన దాదాపు 1 కిలోమీటర్ వెళ్ళిపోయిన తర్వాత నా మనస్సాక్షి గద్దించింది, అరే ప్రసంగం చేసేటప్పుడు బల్లగుద్ది మరి చెప్తావే, మదర్ తెరీసా గురించి ఎన్నిసార్లు నీ ప్రసంగంలో చెప్పావు, ఒకవేళ ఇదే ప్లేస్ లో ఒకళ్ళు మదర్ తెరీసా ఉంటే ఏం చేసిండేది. అలా చూస్తూ అయ్యో పాపం అని వెళ్ళిపోయిండేదా, వెళ్ళి వానికి ఏదన్నా సహాయం చేసిండేదా. నేను ఆ టైంలో మదర్ తెరీసానికి జ్ఞాపకం చేయదు, ఎందుకంటే అంతకుముందు నేను చాలాసార్లు మదర్ తెరీసా గురించి ప్రసంగాల్లో బల్లగుద్ది అరిచి మరి ఓ తెగ ఊగదంపుడు ప్రసంగాలు చేస్తున్నా. కానీ లిటరల్ గా ఆపోజిషన్ నాకు వచ్చే సమయానికి నేను అయ్యో పాపం అన్నాను గాని ఏమి సహాయం చేయలేకపోయాను. నా మనస్సాక్షి గద్దిస్తుంది, నేను వెళ్ళిపోతా ఉన్నాను ముందుకి, నా మనస్సాక్షి గద్దిస్తుంది ఒప్పుకోవడంలా. నా మనస్సాక్షి నన్ను బలవంతం చేసింది, తప్పని పరిస్థితుల్లో మరలా వెనక్కి వచ్చా. మరలా వెనక్కి వస్తే ఇంకా వ్యక్తి అక్కడే కూర్చొని వెలవెల్లాడిపోతున్నాడు. అతన్ని అయ్యా నా బండెకి తావా అన్నాను. బండెకి తిన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. అతను ఎక్కిచ్చి నా బండి మీద నా బండిలో కూర్చోబెట్టుకున్నా. నిజం చెప్తున్నాను, అతను ఎన్ని రోజులైంది నెలలైపోయింటేమో స్నానం చేసి మురికి గుంటలో లేపితే ఎంత దుర్వాసన వస్తుంది, అంత దుర్వాసన వస్తుంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలంటే అతన్ని దించేసిన తర్వాత కూడా వారం రోజులు నా బండి నుంచి అదే స్మెల్ వచ్చింది. వారం రోజులు నా బండిలో అదే స్మెల్ వచ్చింది. సో అతన్ని తీసుకుని ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ హాస్పిటల్ తీసుకెళ్తే అతనికి వైద్యం చేస్తారు. సో నా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి అని చెప్పి ధైర్యంతో నేను రామచంద్ర హాస్పిటల్ తీసుకెళ్లాను. అక్కడ వాస్తవానికి నర్సులందరికీ నేను బాగా పరిశీలన చూసా, అజన్ అజన్ అని చెప్పి అంటూ వచ్చారు. కానీ నేను ఎప్పుడైతే ఈ వ్యక్తిని తీసుకుని వచ్చాడో వాళ్ళు దూరం వెళ్ళిపోయినా, ఏందన్నా ఆ వ్యక్తిని తీసుకుని వచ్చావు, బయటికి పంపించాను. లేదమ్మా అతనికి గాయం అయింది, అల్లాడిపోతున్నాడు అన్నా, ఏ ఊరుచి చేస్తారన్నా ప్లీజ్ అన్న అని అంటుంటే, ఒక్క నిమిషం అమ్మా అని చెప్పి అతను అక్కడే నిలబెట్టి వెళ్ళి నా సహోదరు నా ఫ్రెండ్ని తీసుకుని వచ్చి, ఇదిగో ఇది ఇతని పరిస్థితి, ఇతని కొంచెం ఏదన్నా ఒక సహాయం చేయి, ఆ కాలుకి ఏదన్నా నువ్వు డ్రెస్సింగ్ చేయి అని అంటే, అతడు దేవుని బిడ్డ కాబట్టి వెంటనే అతను తీసుకుని అతను ఎక్కిచ్చి స్ట్రక్చర్ మీద పండుగ పెట్టి వాళ్ళని పిలిపిస్తే ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా, సార్ ప్లీజ్ సార్ మీరు రాలేను సార్ దగ్గరికి అని అన్నారు. మేమిద్దరమే కలిసి అతనికి మొత్తం వైద్యం చేసి అతని కట్లు కట్టి అతని ఆ కురుపులని అన్న చెప్తా ఉంటే నేనే పక్కన సహాయం చేసి ఆ తర్వాత అతనికి కొంచెం డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళి భోజనం చేసి నువ్వు వెళ్ళిపోయా అని చెప్పి అతన్ని పంపించేస్తే, ఆ పక్కన ఉండేటువంటి నర్సులు అంటున్నారు, సార్ కేవలం మీ క్రైస్తవులు మాత్రమే ఇలాంటి పని చేయగలరు సార్, ఇంకెవరు చేయలేరు సార్ అని. ఆ ఒక్క మాట చాలు, కడుపు నిండిపోయింది మాకు. ఆ ఒక్క మాట, ఓన్లీ క్రిస్టియన్స్ కెన్ డూ లైక్ దిస్. ఎంతో మంది పక్కన డాక్టర్లు సెక్యూరిటీ వాళ్ళు నర్సులు ఉంటే వాళ్ళందరి ముందు పబ్లిక్ గా డైరెక్ట్ గా తన స్టేట్మెంట్ ఇచ్చింది, పక్కన వాళ్ళు దాన్ని ఎవ్వరు కూడా అపోజ్ చేయలేకపోయారు. ఓన్లీ క్రిస్టియన్స్ కెన్ డూ దట్. మహిమ ఎవరికి వెళ్ళింది? దేవునికి వెళ్ళింది. ఘనత ఎవరికి వెళ్ళింది? దేవునికి వెళ్ళింది. సో ఆమె చెప్పకనే ఏం చెప్పింది, క్రైస్తవులంటే ఔదార్యము కలిగినటువంటి వాళ్ళు, క్రైస్తవులంటే వాళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ముందుకొచ్చేటువంటి వాళ్ళు, క్రైస్తవులంటే ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేస్తారు. దాన్ని మదర్ తెరీసా ప్రాక్టికల్ గా చేసి చూపించింది. మదర్ తెరీసా గురించి మనం మాట్లాడడం గురించి చాలా గొప్పగా మాట్లాడతాం, కానీ మదర్ తెరీసా లాగా ఉండాలని మనం ఎప్పుడు అనుకోము, అలా మన బిడ్డలకి నేర్పించాలని మనం ఎప్పుడు అనుకోము. నేను ఎక్కడో ఒక ప్రసంగంలో విన్నాను, ఆల్బేనియా దేశం అంటే అది నాస్తిక దేశం, ఏథియస్ట్ కంట్రీ అట, ఏథియస్ట్ కంట్రీ. వాళ్ళు దేవుణ్ణి బిలీవ్ చేయరు, దేవుణ్ణి నమ్మరు అసలు. అలాంటిది మదర్ తెరీసా చనిపోయినప్పుడు మదర్ తెరీసా డెడ్ బాడీని చర్చిలో పెట్టినప్పుడు ఆయన వచ్చి ఆ చర్చిలో ఆ డెడ్ బాడీ ముందు తల వంచుకొని నిలబడ్డాడు. చర్చిలోకి వచ్చి తల వంచుకొని అక్కడ నిలబడ్డాడు. టు గివ్ కండోలెన్స్ టు మదర్ తెరీసా. ఏం చేసింది మదర్ తెరీసా? ఏం చేసింది మదర్ తెరీసా? పరిచర్య చేసింది. ఎలాంటి పరిచర్య చేసింది? ఇదిగో అవసరతలో ఉన్న వారిని, తన పొరుగు వారిని ప్రేమించేటువంటి విషయంలో. ఎందుకు ఇదంతా చేసింది? టు ఒబే గాడ్స్ కమాండ్మెంట్. అది మదర్ తెరీసా గొప్పతనం కాదు. ఇంకా ఒక చెప్పాలంటే మదర్ తెరీసా షీ ఒబేడ్ టు కమాండ్మెంట్. ఆమె ఆజ్ఞకు లోబడింది, ఆజ్ఞను అనుసరించింది, ఆజ్ఞను అనుసరించింది. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, కానీ ఈ ఆజ్ఞ నిన్ను వలేని పొరుగు వాడిని ప్రేమించన్న ఆజ్ఞ, అవసరతలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్న ఆజ్ఞ, అది కేవలం మదర్ టెరీసాకు మాత్రమే కాదు, ఈరోజు ఈ మాటలు వింటున్న మనకందరికీ కూడా వర్తిస్తుంది. మనము నిన్ను వలేని పొరుగు వాడిని ప్రేమించండి చెప్పడానికి పరిమితం అయిపోయాం, కానీ దాన్ని మనం ఆచరించేటువంటి విషయంలో మనం విఫలమైపోయాం. నేను ఒక అంకుల్ దగ్గర నేర్చుకున్నటువంటి విషయాల నుంచి ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతాయి. అంకుల్ నాకేం చెప్పాడంటే, ఒకసారి మీ ఇద్దరం విజయవాడ టౌన్ లో మేము వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతం అంటే కొంచెం దగ్గర ప్రాంతానికే వెళ్ళాలి. అంకుల్ నేను అన్నాను ఆటో ఎగ్దాం అంకుల్ అన్నారు. అంకుల్ అన్నాడు లేదు రిక్షా ఎగ్దాం అన్నాడు. నేను గిల్టీగా ఫీల్ అయ్యాను, సిగ్గుగా ఫీల్ అయ్యాను. అంకుల్ మీరు ఉన్నాను అంకుల్ ఈ రోజుల్లో రిక్షా ఏంటి అని అన్నాను. అప్పుడు అంకుల్ నన్ను రా అని చెప్పి రిక్షాలు ఎక్కించి అప్పుడు నాతో అన్నాడు, అందరూ ఆటో ఎక్కితే మరి రిక్షా ఎక్కుతారు, అందరూ సిగ్గుగా ఫీల్ అయితే మరి రిక్షా ఎక్కకపోతే వీళ్ళు మాత్రం ఎలా బతుకుతారు? ఆటో ఎక్కి మనం 30 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడతాం, కానీ వీనికి ఒక 20 రూపాయలు ఇస్తే వీనికి ఎంత బాగుంటుంది? తర్వాత మేము ఆటో రిక్షాలో వెళ్ళేటప్పుడు అంకుల్ అతనితో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. అతనితో మాట్లాడుతుంది, ఎందుకంటే రిక్షాలో వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్తాం కదా, అంకుల్ దాన్ని కూడా ఉపయోగించుకుని ఆ 4 వెళ్ళేటువంటి 2 కిలోమీటర్లోనే వాడికి సువార్తను ప్రకటించాడు. అయితే నాకు అంకుల్ దగ్గర ఇంకోటి ఏం గమనించాడంటే, వాడు తాగుబోతాడు అనుకోండి, వాడు ఎంత అడిగాడు 20 రూపాయలు అడిగా 20 రూపాయలు ఇస్తాడు. వాడు తాగుబోతాడు కాదనుకోండి, తాగుబోతాడు కానీ కాకపోతే అంటే మాటలు తెలుసుకుంటాడు, అప్పుడు ఏం చేస్తాడంటే వాడు 20 రూపాయలు అడితే వాడికి 40 రూపాయలు ఇచ్చి, అరే ఈ 40 రూపాయలు 20 రూపాయలు మాత్రం నువ్వు తీసుకో, మిగిలిన 20 రూపాయలు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ పిల్లలకి నా పేరు చెప్పేదని చాక్లెట్లు తీసుకుని వెళ్ళరా అని చెప్పేవాడు. 20 రూపాయలు అనుకుంటాం గాని అబ్బా అది మనకి ఎంత సంతోషమో, అది మనకి ఎంత సంతోషమో. తర్వాత నేను ఎప్పుడైనా జొమాటోలో కానీ రాపిడ్లో కానీ ఆర్డర్లు ఇచ్చినప్పుడు వాళ్ళు తెచ్చిచ్చినప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా ఉండవంటే 10 రూపాయలు అంటే 10 రూపాయలే, 11 రూపాయలు అంటే దానికి చిల్లర కూడా 11 రూపాయలు తీసి వారి చేతికి ఇచ్చేవాడిని. ఒకవేళ వాళ్ళు సార్ ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి సార్ అని అంటే నేను కంప్లైంట్ చేస్తా, అది ఇది అని మాట్లాడేవాడిని. సో అంత స్ట్రిక్ట్ గా ఉండేవాడిని నేను, ఈవెన్ జొమాటో ఏదైనా ఆర్డర్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు కూడా. కానీ నా ఫ్రెండ్ తను ర్యాపిడ్లో జాయిన్ అయ్యాడు. అరో సాయంత్రం నా దగ్గరికి వచ్చాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. నేను సంతోషంగా ఉన్నా ఈరోజు అని అన్నా. ఈరోజు ఒక పెద్ద ఆయన నేను డెలివరీ చేస్తే నాకు 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు అన్నాడు. వా 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడా? నిజం నాకు కూడా ఆశ్చర్యం, ఎవ్వరు అసలు అటెవ్వరు 50 రూపాయలు నాకు ఆయన టిప్గా ఇచ్చాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం చేస్తావు అన్నా? ఏముంది, వెళ్ళేటప్పుడు నా బెడ్లకి ఏదైనా తీసుకుని వెళ్తానని అన్నాడు. నాకు లిటరల్ గా కళలో నిలబడ్డాయి. అరే ఈ జొమాటోలో ర్యాపిడ్లో వచ్చేటువంటి వాళ్ళని నేను రూపాయి కూడా ఖచ్చితంగా కట్ చేసి పెడతా ఉన్నానే, కానీ మనం ఒక 2 రూపాయలు లేకపోతే 10 రూపాయలు ఎంత ఎగస్ట్రా ఇస్తే నిజంగా వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుందా? ఒక 2 రూపాయలు ఎగస్ట్రా ఇవ్వడం ద్వారా వీళ్ళు నిజంగా ఎంత సంతోషపడతారా? ఆ రోజు సంతోషంగా ఇంటికి వెళ్తూ వా ఈరోజు ఒక 10 రూపాయలు ఎగస్ట్రా వచ్చింది అని చెప్పుకుంటారా? నాకు అది నా మనస్సును తాకింది. అప్పటి నుంచి ఇంకెప్పుడు కూడా ఈ జొమాటో కానీ లేకపోతే ఈ ర్యాపిడ్ వీళ్ళెవరైనా సరే నాకు ఇవ్వగలిగితే, ఉన్నప్పుడే, లేనప్పుడేం కాదు ఉన్నప్పుడే, వాళ్ళకి ఇంకొక 2 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. తర్వాత అదే అంకుల్ దట్ ఈజ్ ఆల్సో లవ్ యువర్ నేబర్, అది కూడా దానికి వర్తిస్తుంది. మళ్ళీ అదే అంకుల్ దగ్గర ఇంకొకటి కూడా నేర్చుకున్నాను నేను, కూరగాయలు బండ్ల మీద ఇళ్ళకి మూట మోసుకొని వచ్చి అమ్ముతుంటారు చూసారా, వాళ్ళ దగ్గర అంకుల్ ఎప్పుడు బేరం వాడు. అంకుల్ ఏంది అంకుల్ అని అంటే, షోరూమ్ లోకెళ్తే వాడు ఎంత చెప్తే వచ్చినట్టు అంత పే చేసి తీసుకుంటావు, ఇక్కడ మాత్రం ఇష్టానుసారంగా బేరం ఆడతావు, వాడేమో ఏసీ రూమ్ లో కూర్చొని అమ్మతా ఉంటాడు, వీళ్ళేమో పాపం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో తిరుగుతూ తిరుగుతూ అమ్ముతుంటారు. వీలైతే వాడికి 10 రూపాయల ఎక్స్ట్రా ట్యాక్సులు కట్టే బదులు ఆ 2 రూపాయలు ఈయలకి ఎక్స్ట్రా ఇవ్వు. నాకు అర్థం కాలేదు. ఒక్కొక్కసారి నాకు ఆయన ఈయనకేమైనా పిచ్చా అని అనిపించేది నాకు. వాడు 10 రూపాయలు చెప్తే ఈయన మంచి మంచి ఏరు మంచి అని డిమాండ్ చేసుకోమని అది తీసుకుంటాడు. లాస్ట్ లో ఇంకొక 2 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాడు, ఇంకొక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాడు.
వాయిస్ బ్రేక్ అవుతుంది.